కక్షంలోకి. సో ఇప్పటివరకు మనము మూడు స్కందాలు శ్రీమద్ భాగవతంలో పూర్తి చేసుకున్నాము. సో ఈరోజు మనము నాలుగవ స్కందాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈరోజు నుంచి మనము నాలుగవ స్కందం మొదటి అధ్యాయం చర్చించుకోవడం ఆరంభించుకుంటాము. ఇందులో మనము ముఖ్యంగా ఈ నాలుగవ స్కందంలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ఆరంభించే కన్నా ముందు అసలు నాలుగో అధ్యాయంలో అంటే సారీ నాలుగవ స్కందంలో ఏముందో చూసుకొని తర్వాత మనము మొదటి అధ్యాయం ఆరంభిద్దామంట. ఓకేనా? సో ఈరోజు 1 నుంచి 11 శ్లోకాల వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణం చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరుత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనీభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో నాలుగవ స్కందము మనం అసలు ఏముందో చూసుకుంటే నాలుగవ స్కందంలో మీకు గుర్తుంటే మనం మూడవ స్కందంలో చూసాము. లాస్ట్ చూసింది కపిలదేవి యొక్క శిక్షణలు. సో దానికన్నా ముందు కర్దమ దేవహూతి వారి గురించి వారి యొక్క చరిత్ర చర్చించుకున్నాం మనం. సో కర్దమ దేవహూతిలో మెయిన్లీ ఏంటంటే దేవహూతి ఆమె స్వయంభూమను యొక్క కుమార్తె. సో స్వయంభూమని యొక్క వంశం గురించి తెలుసుకోవాలని అడిగారు కదా ప్రశ్నలు విదురుడు మైత్రేయుడికి. సో దానికి అనుగుణంగా స్టార్ట్ చేశారు ఫస్ట్ దేవహూతి నుంచి, స్వయంభూమను యొక్క పుత్రి. సో ఇంకా దేవహూతే కాకుండా స్వయంభూమనికి ఇంకో ఇద్దరు పుత్రీలు కూడా ఉన్నారు, అవునా? సో మొత్తం 5 మంది సంతానం, 3 పుత్రులు 2 పుత్రులు. సో దేవహూతి, ఆకుతి, ప్రసూతి. ఇంకా వచ్చేసి పుత్రులు వచ్చేసి ఉత్తానపాద, ప్రియవ్రత. సో దేవహూతి గురించి చర్చించుకున్నాము. తర్వాత దేవహూతి యొక్క సంతానంలో ఆమెకు కూడా పుత్రులు, దాని తర్వాత పుత్రుడు కపిలముని జన్మించారు. సో కపిలముని గురించి చర్చించుకున్నాము. దాని తర్వాత ఇంకా వివరాలు ఎక్కువగా కపిలముని శిక్షణలు చూసాము. దాని తర్వాత ఇంకా మిగతా వివరాలు ఎక్కువగా చర్చించుకోలేము ఇంకా మిగతా వాళ్ళ గురించి, ఆకుతి, ప్రసూతి, ఉత్తానపద, ప్రియవ్రత గురించి. సో ఈ యొక్క చతుర్థి స్కందంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఇంకా మిగిలిన 9 మంది కన్యలు, లేకపోతే ఇంకా 9 మంది పుత్రులు ఎవరికైతే కలిగారో దేవహూతి కర్దమకు, వాళ్ళ గురించి. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా ఆకుతి, ప్రసూతి వారి యొక్క సంతానం, వారి వివాహం సంతానం గురించి, వారి యొక్క వంశం గురించి. దాని తర్వాత ఉత్తానపాదది కూడా స్టార్ట్ అవుతుంది ఈ చతుర్థి స్కందంలో. నెక్స్ట్ ప్రియవ్రతది వచ్చేసి మనము నెక్స్ట్ స్కందంకి వెళ్ళిపోతుంది, ఐదవ స్కందంలో చర్చించుకుంటాం. సో ముఖ్యంగా ఈ వనువంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము, భగవంతుడు ఈ మనువంశంలో ఎన్నో రకరకాల అవతారాల్లో వస్తారు, అవతరిస్తారు. మనం కపిలముని అవతారం చూసుకున్నాము, దేవహూతి సంతానంగా వచ్చారు. ఇప్పుడు ఆకృతి, ఇంకా ఆకృతికి కూడా సంతానంగా భగవంతుడు జన్మిస్తారు, అది ఈరోజు చర్చా విషయం. యజ్ఞ అవతారంగా భగవంతుడు ఆవిర్భవిస్తారు, ఇది ఆకృతికి సంతానంగా ఆవిర్భవిస్తారన్నమాట. సో అలా ప్రసూతి వంశంలో కూడా, ఉత్తానపాద వంశంలో కూడా, ఇంకా ప్రియవ్రత వంశంలో కూడా, అన్ని వంశాల్లో కూడా భగవంతుడు అవతరిస్తారు. అందుకని స్వయంభూ మను యొక్క వంశము చాలా ముఖ్యమైనది మనము చర్చించుకోవడానికి. భగవంతుడి ఎన్నో అవతారాలు, లీలలు, ఇంకా భగవంతుడి యొక్క ఎంతమంది శుద్ధ భక్తులు కూడా వస్తారు. సో ఈ నాలుగవ స్కందంలో మనం స్టార్ట్ చేస్తాం. ఇలా మను యొక్క ముగ్గురు పుత్రుల వారి వివాహం, వాళ్ళ సంతానం, వాళ్ళ వంశం గురించి చూసిన తర్వాత, ముఖ్యంగా అందులో ప్రసూతి యొక్క పుత్రి అయిన, ప్రసూతి దక్షకు పుట్టిన ఒక పుత్రి సతి, ఆమె శివుడితో వివాహం జరుగుతుంది. సో తర్వాత దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు. తర్వాత ఈ దక్ష ప్రజాపతి శివుడి మధ్య జరిగిన ఒక ఘటన, తర్వాత సతి ఆమె తన ఆత్మహత్య చేసుకుంటుంది. సో ఇదంతా, ఈ వృత్తాంతం అంతా కూడా వివరంగా ఈ చతుర్థి స్కందంలో వర్ణించబడింది. దీని తర్వాత మనము ఇంకా ధ్రువ మహారాజు ఆయన ఉత్తానపాద యొక్క సంతానం, ఆయన వంశం గురించి ఇంకా చర్చ స్టార్ట్ అవుతుంది. ధ్రువ మహారాజు, తర్వాత అంగ మహారాజు, వేణ మహారాజు, తర్వాత ఇంకా ధ్రువ వంశంలో వచ్చేవాళ్ళు, ఇంకా పృతు మహారాజు గురించి కూడా చర్చ జరుగుతుంది. పృతు మహారాజు నుంచి కూడా విస్తృతంగా చర్చ ఉంటుంది, ఆయన కూడా భగవంతుడి యొక్క అవతారం. తర్వాత ప్రాచీన బర్హి, తర్వాత ఆయన సంతానమైన ప్రచేతాల వరకు ఈ యొక్క చతుర్థి స్కందం వీరందరి చరిత్రలు చర్చించుకుంటూ ఇందులో ఎన్నో ఎన్నో శిక్షణలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్తాము. సో మొదటి అధ్యాయం వచ్చేసి ఈరోజు, ఇప్పుడు మను యొక్క పుత్రుల యొక్క వంశం గురించి ఈ యొక్క అధ్యాయంలో వర్ణించబడిందనమాట. సో మొత్తం ముగ్గురు పుత్రులు కనుక, ఆకృతి, దేవహూతి, ప్రసూతి. అందులో మొదటి ఈరోజు చూసే శ్లోకాల్లో, ముఖ్యంగా మొదటి 9 శ్లోకాలు ఆకృతి యొక్క సంతానం గురించి, అంటే ఆమె నుంచి వచ్చిన వంశం ముందు జరిగిందంతా, ఆమె వివాహము, ఇంకా సంతానం గురించి చర్చించుకుంటాము. సో అందులో కూడా భగవంతుడు అవతరిస్తాడని చర్చించుకున్నాం. సో అది ఈరోజు విషయం చర్చించుకుంటాము, దాని తర్వాత రేపు చూస్తాము. ఇంకా దేవహూతి, మరి దేవహూతికి 9 మంది పుత్రులు, వారికి వివాహం జరిగిపోయిన తర్వాత మరి, సో వారి నుంచి వచ్చే సంతానం, వారి యొక్క వంశం గురించి నెక్స్ట్ శ్లోకాల్లో మనం చర్చించుకుంటాము. అందులో కూడా భగవంతుడు యొక్క అవతారం ఉన్నారు, మళ్ళీ అది ఇంకొక అవతారం చూస్తామంట, అది రేపటి నుంచి వచ్చే చర్చలో చూద్దామంట. దాని తర్వాత లాస్ట్కి ప్రసూతి యొక్క వంశం గురించి కూడా లాస్ట్ చర్చించుకుంటాం. సో ఫస్ట్ 9 శ్లోకాలు ఆకృతి వంశం గురించి, దాని తర్వాత అంటే ఆకృతి నుంచి ఉత్పన్నమయ్యే లైను సంతానం ఇంకా వంశం గురించి, దాని తర్వాత 10 నుంచి 47 శ్లోకాల వరకు దేవహూతి ఆమె యొక్క సంతానం వంశం గురించి, దాని తర్వాత లాస్ట్ 48 నుంచి 66 వరకు ప్రసూతి. సో ఈ విధంగా మొత్తము ఈ ముగ్గురు కూతుర్లు, స్వయంభూమి అనుకున్న ముగ్గురు కూతుర్ల యొక్క వంశం గురించి, వాళ్ళ సంతానం గురించి చూస్తాం అన్నమాట. సో మరి మొదటి శ్లోకం నుంచి మనము స్టార్ట్ చేద్దామంట. సో మొదటి శ్లోకం వచ్చేసి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, మైత్రేయముని విదురుడికి చెప్తున్నాడు. సో అలాగే కంటిన్యూ చేస్తూ, మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయ తిస్ర కన్యాశ్చ జగ్నిరే ఆకూతిర్ దేవహూతిశ్చ ప్రసూతిర్ ఇతి విశ్రుతః. ఇప్పుడు మైత్రేయముని ఏమంటాడంటే, స్వయంభూ మనుకి ముగ్గురు పుత్రికలు, అంటే ముగ్గురు కూతుర్లు పుట్టారు, శత్రుప నుంచి, తన భార్య అనే శత్రుప నుంచి, వారి పేర్లు ఆకృతి, దేవహూతి, ప్రసూతి. సో ఈ విషయం ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. సో ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యంలోనే ప్రభుపాల వారు కూడా బేసికల్లీ ఈ యొక్క 4వ స్కందంలో ఏమేమి విషయాలు చర్చ ఉంటుంది అనే విషయాన్ని సంక్షిప్తంగా వర్ణించారు తాత్పర్యంలో, అది మనం చూసాం ఆల్రెడీ. అందుకనే ఇంకా మనకు క్లియర్గా చెప్తారు. చెప్పాలంటే మొత్తం ఈ నాలుగు స్కందంలో 31వ అధ్యాయాలు ఉన్నాయి, 31 అధ్యాయాలు, 31 చాప్టర్స్ ఉన్నాయి. సో అందులో ప్రభుపాల ద్వారా రాశారు, మొదటి ఈ యొక్క అధ్యాయంలో స్వయంభూమని యొక్క ముగ్గురు కూతురుల యొక్క సంతానం గురించి, వారి యొక్క సంతానం నుంచి వచ్చేవారి గురించి చర్చించడం జరిగింది. తర్వాత దీని తర్వాత 6 అధ్యాయాల్లో దక్ష ప్రజాపతి ఎటువంటి యజ్ఞాన్ని తలిచాడు, దాని తర్వాత అది ఎలా నాశనం అయిపోయింది, ఇవన్నిటి గురించి చర్చ జరుగుతుంది, అది చూద్దామంట. దాని తర్వాత మహారాజు ధ్రువ యొక్క చర్చ ఇంకో 5 అధ్యాయాల్లో జరుగుతుంది. దాని తర్వాత 11 అధ్యాయాలు పృథు మహారాజు గురించి, తర్వాత లాస్ట్ 8 అధ్యాయాలు ప్రచేత రాజుల గురించి, అంటే పురంజన ఇంకా ఆయన పుత్రులైన ప్రచేతల గురించి వర్ణించబడింది అని ఇక్కడ మనకి మొత్తం 4వ అధ్యాయంలో, సారీ 4వ స్కందంలో ఏమి ఉన్నాయో అన్ని వివరించేశారు ప్రభుపాల వారు. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వెళ్తున్నాము. సో 3 పుత్రుల గురించి చెప్పారు. నెక్స్ట్ మరి 2వ శ్లోకం,
ఆకూతిం రుచయే ప్రాదాద్ అపి భ్రాత్రమతీ నృప పుత్రిక ధర్మం ఆశ్రిత్య శతరూపానుమోదిత.
ఇక్కడ ఒక మీకు ఫస్ట్ టైం వినుంటారు ఇటువంటి కాన్సెప్ట్ని, తెలియదు మీకు ఆల్రెడీ తెలుసుంటే కొత్త వినవచ్చు మీరు. సో ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆకృతికైతే ఇద్దరు భ్రాతలు ఉన్నారు ఇక్కడ రాశారు, అపి భ్రాత్రమతీ నృప. సో ఇద్దరు అంటే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ, ఎవరికి, స్వయంభూమనికి. అయినా కానీ ఇక్కడ ఎప్పుడైతే స్వయంభూమను ఆకూతికి రుచి అనే ఒక ప్రజాపతితో వివాహం చేశారో ఆ సమయంలో ఒక కండిషన్ పెట్టారంట, ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏంటంటే, ఈ మీ యొక్క సంతానం మొదటి పుత్రుడు, మీకు పుత్రుడు సంతానం కలుగుతారు రుచి ఇంకా ఆకృతికి, ఆ పుత్రుడిని నేను పుత్రికా ధర్మం అనే ఒక పద్ధతి ద్వారా నేను ఆ యొక్క సంతానాన్ని నాకు మీరు తిరిగి ఇచ్చేసేయాలి. పుత్రుడు జన్మిస్తే ఆ జన్మించిన పుత్రుడిని నాకు ఇచ్చేస్తే నేను నా సంతానం నా పుత్రుడిగా నేను పెంచి పోషించుకుంటాను అని ముందే ఈ షరతు పెట్టి వివాహం చేస్తారన్నమాట. దీన్ని పుత్రికా ధర్మం అంటారు. ఇది అనుసరించడానికి శత్రుపను కూడా ఈయన అంటే స్వయంభూమను ఆమెతో ఆల్రెడీ కన్సల్ట్ చేసి మాట్లాడి ఆమెతో కూడా కన్సల్ట్ చేసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈ విధంగా షరతుతో ఆకృతి ఇంకా రుచి ప్రజాపతికి ఇద్దరికి వివాహం చేశారంట. సో దీన్ని పుత్రికా ధర్మం అంటారు. ఎందుకు ఇలా చేశారు స్వయంభూమను? ఆల్రెడీ ఆయనకి ఇద్దరు పుత్రులు ఉన్నారు కదా, ప్రియవ్రత ఉత్తాన పద. మళ్ళీ ఎందుకు ఇలా, మీకు పుత్రుడు పుట్టగానే నాకు మీరు ఇవ్వాల్సిందే, నేను పెంచుకుంటాను నా పుత్రుడిలాగా. మామూలుగా ఎక్కడ ఇది ఎలా జరుగుతుంది, మామూలుగా పుత్రిక ఈ ధర్మం అనేది ఎవరు ఎలా ఆచరిస్తారంటే, ముఖ్యంగా ఎవరికైనా సంతానం అంటే పుత్రుడు లేకపోతే, ఓన్లీ పుత్రి ఉంటే అప్పుడు ఆ పుత్రుడు కూడా కావాలనే, మరి దాన్ని ఎలా వాళ్ళకు సంభవం అవుతుందంటే, అప్పుడు పుత్రి వివాహం జరిగిన తర్వాత ఆ వివాహం సమయంలో షరతు పెట్టి తర్వాత ఈ విధంగా తన పుత్రికి పొందిన సంతానం పుత్రుడిని తన పుత్రుడిగా పెంచుకుంటారనమాట, దత్తత తీసుకుని అనుకోండి. సో కానీ ఇక్కడ మరి మనుకు ఆల్రెడీ ఇద్దరు పుత్రులు ఉన్నారే, మళ్ళీ ఎందుకు ఈ పుత్రికా ధర్మాన్ని స్వయంగా మను ఇక్కడ స్వయంభూమను అవలంబిస్తున్నారు అంటే, ఆయనకు ముందే తెలుసు ఈ ఆకృతి రుచి యొక్క గర్భంలో భగవంతుడు అవతరించబోతున్నాడు అని. సో భగవంతుడు తన సంతానంగా అని కావాలని, అంటే పుత్రుడిగా కావాలనేసి ఇక్కడ స్వయంభూమను కోరిక. అందుకనే ఆయన ఈ విధంగా ముందే షరతు పెట్టి ఈ విధంగా ముందే ఆ విధంగానే వివాహం చేయించారన్నమాట ఆకృతి ఇంకా ప్రసూతికి. సో ఈ విధంగా షరతుతో ఇలా కన్యాదానం చేయడం, అంటే తన పుత్రిని ఈ విధంగా అంటే వివాహం చేయడం ప్రజాపతి రుచికిచ్చి, ఇది శాస్త్రానుసారంగానే ఇది జరగవచ్చు, ఈ విధంగా జరుగుతుంది. అందుకనే ఇది సమ్మతమైనదే. సో అలా ఒకవేళ పుత్రుడు ఉన్నా కానీ తన పుత్రిక ద్వారా పుట్టిన పుత్రుడు తన పుత్రుడిగా పెంచుకోవాలనుకుంటే కూడా ఈ విధంగా షరతు పెట్టి చేసుకోవచ్చు, పుత్రికా ధర్మం అంటారు. సో ఇది కూడా మనుషులు అవలంబించుకోవచ్చు, ఎందుకంటే స్వయంభూమను స్వయంగా ఈ యొక్క విషయాన్ని అంటే ఈ యొక్క దీన్ని పాలించారు. సో ఎవరికైనా కావాలంటే ఇలా చేయొచ్చని శ్రీల జీవ గోస్వామి వారి కూడా మన ఆచార్యులు చెప్తున్నారు. అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, జీవ గోస్వామి ఇద్దరు కూడా దీని గురించి దీనిపైన టీకా ఇచ్చారనమాట. నెక్స్ట్,
ప్రజాపతి స భగవాన్ రుచిస్తామజీజనాత్ మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధిన.
ఇప్పుడు ఈ ప్రజాపతి రుచి చాలా శక్తివంతమైన వ్యక్తి, అన్ని బ్రాహ్మణ లక్షణాలు, బ్రహ్మవర్చస్వి అని రాశారు ఇక్కడ, బ్రహ్మవర్చస్వి. సో ఆయనకి ఎంతో అన్ని బ్రాహ్మణ లక్షణాలు అన్నీ ఉన్నాయంట. సో అందుకనే ఈయనను ఒక ప్రజాపతిగా నియమించారనమాట. సో ఆయన ఈ ఆకృతి యొక్క గర్భం నుంచి ఒక పుత్రి ఇంకా ఒక పుత్రుడు ఇద్దరు సంతానం కలిగారనమాట. పుత్రుడు ఒకడే కాదు, ఇంకొక పుత్రి కూడా జన్మించిందనమాట, అదే ఇక్కడ రాశారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి బ్రహ్మవర్చస్వి అని రాశారు కదా, ఈ వాక్యం అనేది చాలా ముఖ్యమైనది అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఎందుకంటే ఈయన అన్ని బ్రాహ్మణ యొక్క కర్తవ్యాలని బాగా పాటించేవారనమాట ఈ రుచి ప్రజాపతి. ఏ విధంగా అంటే బ్రాహ్మణ యొక్క లక్షణాలు, యోగ్యతలు అన్నీ ఈయనకున్నాయన్నమాట. అంటే ఎలా అంటే ఇంద్రియాలని నియంత్రించుకోవడం, మనస్సుని నియంత్రించుకోవడం, లోపల అంటే అంతర్గతంగా బహిరంగ అన్ని చోట్ల కూడా పరిశుభ్రత పాటించడం, సత్యాన్ని పలకడం, ఇలా భగవంతుడి పైన శ్రద్ధ, ఇంకా ఇలాంటివన్నీ ఎన్నో బ్రాహ్మణ లక్షణాలన్నీ కూడా ఈ యొక్క రుచిలో ఉన్నాయంట. అందుకనే ఇతను బ్రాహ్మణ యొక్క అన్ని నియమాల్ని బాగా పాటించేవారు, అందుకని ఈయన బ్రహ్మ వర్చస్వి అని చెప్పారనమాట. ఇలా ఒకవేళ ఎవరైనా ఇలా బ్రాహ్మణ పితకు పుట్టి కూడా ఇలాంటి బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే ఇటువంటి బ్రాహ్మణులు చేసే కార్యాలు చేయకపోతే, అంటే వాళ్ళకి గుణ కర్మ రెండూ లేవనుకోండి, అప్పుడు వారిని మన వైదిక భాషలో బ్రహ్మ బంధు అని అంటారు. సో ఇక్కడ బ్రహ్మ వర్చస్వి అన్నారు ఎవరిని, రుచి ప్రజాపతిని. ఎందుకంటే అతను అన్ని బ్రాహ్మణ లక్షణాలు అతనికి ఉన్నాయి, యోగ్యత ఉంది, యోగ్య బ్రాహ్మణుడు, అందుకని ఆయన బ్రహ్మ వర్చస్వి అన్నారు. లేకపోతే ఇలా ఏ లక్షణాలు లేకుండా ఓన్లీ బ్రాహ్మణ పితకు తండ్రికి మాత్రమే పుట్టిన సంతానంని బ్రహ్మ బంధు అంటారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనము చూసాం బ్రహ్మ బంధు అంటే ఇక్కడ మనకి రాశారు ప్రభుపాల వారు, స్త్రీ ఇంకా శూద్రతో సమానంగా వాళ్ళని పోల్చి చెప్తారనమాట. భాగవతంలో మనం చూస్తాము రాశారు, మనం భాగవతంలో స్టార్టింగ్ ఫస్ట్ క్యాంటోలోనే చూసుకుందాం. మహాభారతం రచించారు ముఖ్యంగా వ్యాసదేవులు, ఎందుకు శ్రీ శూద్ర బ్రహ్మ బంధు వీళ్ళు ముగ్గురు కోసం ముఖ్యంగా మహాభారతం రచించారు. ఎందుకంటే వీళ్ళు నా సమాజంలో, మానుష్య సమాజంలో వీళ్ళందరికన్నా తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళనమాట, ఇంటెలిజెంట్. అందు కారణంగా వీళ్ళేంటంటే ఇవన్నీ బ్రాహ్మణులు ఏవైతే అంటే అందుకే ఇంకా బ్రహ్మబంధు వీళ్ళు ముగ్గురు కూడా తక్కువ బుద్ధి కల వాళ్ళు అని రాశారు. సో అందుకని వీళ్ళు ఇవన్నీ అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణులు యొక్క లక్షణాలు ఉండవు వీళ్ళకి, ఇంకా వీళ్ళకు అంత తెలివి ఉండదు వేదాల్లో ఉన్నవని అర్థం చేసుకోవడానికి కరెక్ట్గా. ఇంకా అందుకని వీళ్ళు వాటిని అర్థం చేసుకోలేరు కనుక వాళ్ళందరికీ కూడా వేదాల్లో ఉన్న విషయాల సారం తెలియాలనేసి వేదవ్యాసులు వారి పైన దయతలిచి ఈ మహాభారతాన్ని రచించారు. సో ఈ యొక్క ఎందుకు ఇలా మరి వాళ్ళకు వేదాలు వాళ్ళు చదవలేరు, అర్థం చేసుకోలేరు అంటే ఇది అదేదో ఇది ఎందుకు ఇలా చెప్పబడిందంటే ఇది వారి యొక్క అర్హత బట్టి, సింపుల్ రూపాల ద్వారా రాస్తున్నారు. ఇక్కడేదో మేము వీళ్ళని ఎలవ్ చేయట్లేదు, ఈ వర్గాన్ని వీళ్ళు చదవకూడదు వేదాలని కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి అర్హత లేదు. సో మరి ఇది ఒక ముఖ్యమైన అర్థం, ఇది కలియుగంలో ప్రజలు అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని. ఇక్కడ ఏం రాశారు చూడండి పాయింట్ ప్రభుపాల వారు, ద వేదిక్ లిటరేచర్స్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ అన్లెస్ వన్ హ్యాస్ డెవలప్డ్ ద బ్రాహ్మణికల్ క్వాలిఫికేషన్స్. బ్రాహ్మణ లక్షణాలు, యోగ్యత అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఎలాగైతే కానీ బ్రహ్మ వర్చస్వి అని చెప్పారు ఇక్కడ రుచి ప్రజాపతికి. సో ఆ విధంగా లక్షణాలన్నీ కూడా మనకు శాస్త్రాల్లో ఇచ్చిన లక్షణాలన్నీ కూడా ఒక వ్యక్తి తనలో ఇవన్నీ కూడా అవలంబించుకుంటే, ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో ఉంటే అప్పుడు ఆ రకంగా ఆ యోగ్యత ఉండి అటువంటి బ్రాహ్మణులు చేసే కార్యాలు చేయగలుగుతారు. సో అప్పుడు వీళ్ళు ఈ వేదశాస్త్రాలని కూడా చదవగలుగుతారు. అందుకే బ్రాహ్మణుల యొక్క ఒక పఠన్ పాఠన్ వేదశాస్త్రాలని అధ్యయనం చేయడం, వాటిని ఇంకొకరికి చెప్పడం, నేర్పించడం అనేది బ్రాహ్మణుల కర్తవ్యం. సో వాళ్ళు అలా చదివి అర్థం చేసుకోగలరన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ కలియుగంలో సమస్య ఏంటంటే కలౌ శూద్ర సంభవాత్. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే అందరూ పుట్టుకతో శూద్రులే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా సంస్కారాలు ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు ఏ కులాలు వాళ్ళు కూడా ఏ సంస్కారాలు, వైదిక సంస్కారాలు సరిగ్గా పాటించట్లేదు. కొంతమంది పాటిస్తున్నా నామమాత్రానికి మాత్రమే పాటిస్తున్నారు, కానీ దాని లక్ష్యము, దాని ఉద్దేశము కూడా సరిగ్గా తెలియదు. సో ఈ విధంగా అందుకనే పుట్టుకతోనే అందరూ కూడా ఈ యొక్క కలియుగంలో కలవు శూద్ర సంభవాత్ అన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఎవరికీ యోగ్యత లేదు, అవునా? మరి ఎలా? సంస్కారాద్ భవే ద్విజ అన్నారు శాస్త్రాల్లో. అంటే సంస్కారాలు ఇచ్చి, అంటే మన అర్థమయ్యే భాషలో ముందు కూడా ఒకసారి చెప్పాను, ట్రైనింగ్ ఎడ్యుకేషన్. సంస్కారం అంటే నామమాత్ర సంస్కారాలు కాదు, ఆ సంస్కారంలో వారికి మంచి మంచి శిక్షణ, జ్ఞానము ఇవన్నీ, లైక్ ఉపనయన సంస్కారం. దాని ద్వారా ఏంటంటే ఉపనయన సంస్కారం అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి వేదాలన్నీ నేర్చుకుంటారన్నమాట. అంతేకాని అలా జస్ట్ నామమాత్రానికి ఉపనయన సంస్కారం చేసేసి జింజం వేసేసుకొని మళ్ళీ అదే కాలేజీలో, స్కూల్లో వెళ్ళి అవే మళ్ళీ పాశ్చాత్య సంస్కృతి పాటించడం ఇలాంటివి జరగవు. సో అందుకని ఇలా నామమాత్రానికి పాటించకుండా నిజంగా అలా అన్ని గురువు దగ్గరికి వెళ్ళి వేదశాస్త్రం. అందుకని ఇప్పుడు మనం ఇస్కాన్లో ప్రభుపాల ద్వారా అన్నారు, ఇస్కాన్ ఎందుకు స్థాపించబడింది అంటే బ్రాహ్మణుల్ని సృష్టించడానికి. బ్రాహ్మణులు లేరు ఇక్కడ, బయట స్కూల్లో కాలేజీలో వాళ్ళు శూద్రుల్ని తయారు చేస్తున్నారు అంతే, అవునా? స్కూలు కాలేజీకి వెళ్ళి లక్ష్యం ఏంటి అంటే ఉద్యోగం సంపాదించడం కోసం. ఉద్యోగం అంటే ఒక నౌకరి అంటే ఒక నౌకర్. నౌకర్ అంటే ఒక వేతనం తీసుకొని పనిచేసే నౌకర్ అంటే ఒక శూద్రుడు అన్నమాట. అంటే శూద్రుడిని తయారు చేయడానికి ఇప్పుడు స్కూల్ ఆల్రెడీ పుట్టుకతోనే అందరు శూద్రులు, ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అనమాట దానికి అందులో. సో అదే దానికి స్కూల్ ఎడ్యుకేషన్ అవన్నీ కాలేజీలు నడుస్తున్నాయన్నమాట. సో అందుకనే ఈ సమాజంలో బ్రాహ్మణులు లేరు, అంటే తలకాయ లేదనమాట. ఏ దిశలో వెళ్ళాలో తెలియదు సమాజానికి, జీవిత లక్ష్యం ఏంటో చెప్పే వాళ్ళు ఎవరు లేరు, అవునా? వేదశాస్త్రాల యొక్క సారాన్ని చెప్పే వాళ్ళు లేరు. అందుకని ప్రభుపాల వారు ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపించారు. హరే కృష్ణ. సో అందుకనే ప్రభుపాల వారు ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారన్నమాట. సో ఎందుకు అంటే దీని కారణంగానే బ్రాహ్మణుల్ని తయారు చేయడానికి ఎలా, ఈ విధంగా ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చి సంస్కారాలు నేర్పించి. సో అందుకని మీరు చూసారు ప్రభుపాల వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళి కూడా అక్కడున్న వాళ్ళకు కూడా మన వైదిక సంస్కృతిని వాళ్ళకి నేర్పించారు, మన భక్తి యోగ పద్ధతిని నేర్పించారు, భక్తి విషయాలు నేర్పించారు, మన భగవద్గీత భాగవతం శిక్షణలు ఇచ్చారు. సో ఈ విధంగా మీరు చూస్తే ప్రభుపాల వారు మిలేచ్ఛ యవ్వనల్ని కూడా బ్రాహ్మణులుగా మార్చేశారు, ఈ సంస్కారం ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇచ్చి, అవునా? సో ఈ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్నమాట. తద్వారా ఎవరైనా సరే బ్రాహ్మణులుగా అవ్వగలరు, ఈ యోగ్యత సంపాదించుకోగలరు అన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారన్నమాట, ఈ విధంగా సరైన ఆధ్యాత్మిక గురువు దగ్గర ఎవరు శిక్షణ పొందక ఈ విధంగా ఈ యొక్క సరైన బ్రాహ్మణిక లక్షణాలు ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఈ సమాజంలో లేకుండా పోతున్నారు. ఇది చాలా ఎంతో మన ఏమంటాం, చాలా దుఃఖించవలసిన విషయం అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇంకా ఇటువంటిది కాకుండా ఇలాంటి ఏ లక్షణాలు లేని కొంతమంది వేదాలపైన, పురాణాలపైన, భాగవతం పైన ప్రవచనాలు, లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు తెలియనే తెలియదు అసలు దాని సందేశం ఏంటో. సో అందుకనే ఇక్కడ సరైన బ్రాహ్మణులు ఉండాలి. ఎలాగైతే రుచి ప్రజాపతిలాగా బ్రహ్మ వర్చస్వి, సరైన బ్రాహ్మణ లక్షణాలతో ఉన్నవారు సరైన బ్రాహ్మణులు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మనం ముందుకెళ్దామంట. యస్తయో పురుష సాక్షాత్ విష్ణుర్ యజ్ఞాస్వరూప దృక్ యా స్త్రీ సా దక్షిణాభూతేర్ అంశభూతాన పాయిని. సో ఇప్పుడు ఒక పుత్రుడు, ఒక పుత్రి ఇద్దరు జన్మించారన్నాం కదా, వీళ్ళిద్దరు కూడా సామాన్య సంతానం కాదనమాట. ఈ ఇద్దరు సంతానాల్లో ఇప్పుడు ఇక్కడ ఆకృతికి పుట్టిన మగ శిశువు ఎవరు, ఆయన స్వయంగా భగవంతుడు యొక్క అవతారం, ఆయన పేరు యజ్ఞ. ఇది విష్ణువుకి ఇంకొక పేరు, మనం విన్నాం కదా యజ్ఞ కూడా విష్ణువు పేరు అని. సో ఇక్కడ ఈ యజ్ఞ అవతారం యొక్క ఆవిర్భావం గురించి వర్ణించబడింది అన్నమాట. ఇంకా ఒక ఆడ శిశు పుట్టింది కదా, సో ఆమె ఎవరు అంటే లక్ష్మీదేవి యొక్క అంశం అవతరించింది అనమాట. అంశ భూతానపాయని. సో ఈమె ఎందుకంటే ఎప్పుడు కూడా విష్ణువుతో సపరేట్ ఉండదు లక్ష్మితో, అందుకే ఇద్దరు ఇక్కడ జన్మించారనమాట. ఆమె ఎప్పుడు విష్ణువు యొక్క అర్ధాంగిని శాశ్వతంగా. సో ఇద్దరు కూడా కలిసి ఇక్కడ జన్మించారు, అందుకనే వీళ్ళు నారాయణ పరో వ్యక్తాత్, భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టికి భౌతిక నియమాలకి అన్నిటికీ అతీతం, భౌతిక గుణాలకి అన్నిటికీ అతీతం. సో అందుకని వీళ్ళిద్దరి యొక్క సంబంధం ఎప్పుడు కూడా మారదనమాట వీళ్ళిద్దరూ ఇప్పుడు. అలాగే మనం చూస్తాం ఇంకొకరిది కూడా, పృతు మహారాజు ఇంకా అర్చి కూడా జన్మిస్తారు అలాగే భగవంతుడి యొక్క అవతారాలుగా, వాళ్ళిద్దరు కూడా కలిసి జన్మిస్తారు భార్యాభర్తలుగా. సో ఇక్కడ కానీ ఇక్కడ వెంటనే యజ్ఞ మరి మాట ప్రకారం ఇప్పుడు యజ్ఞని స్వయంభూమను దత్త తీసేసుకుంటారు తన పుత్రుడిలాగా. కానీ తర్వాత మళ్ళీ యజ్ఞ ఇంకా ఈ యొక్క ఆకుతి యొక్క పుత్రి అయిన లక్ష్మీదేవి యొక్క అంశానికే ఆమె పేరు దక్షిణ. సో యజ్ఞ దక్షిణ వీళ్ళిద్దరికీ మళ్ళీ వివాహం జరుగుతుందన్నమాట. అవే విషయాలు ఇక్కడ నెక్స్ట్ వచ్చారు చూద్దామంట. ఆనిన్యే స్వగృహం పుత్ర్యా పుత్రం వితత రోచిషం స్వయంభువో ముడాయుక్తో రుచిర్జగ్రాహ దక్షిణాం. స్వయంభూమను అప్పుడు ఎంతో ఆనందంతో పుట్టిన పుత్రుడు అంటే యజ్ఞని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఎంతో సౌందర్యవంతంగా ఉన్న బాలుడిని రుచికి పుట్టిన అంటే తన కూతురు ఇంకా తన అల్లుడికి పుట్టిన సంతానాన్ని మగ శిశువుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆ దక్షిణ మాత్రం రుచి దగ్గరే ఉందన్నమాట, రుచి ఇంకా ఆకుతి వాళ్ళిద్దరి దగ్గరే ఉందన్నమాట. సో స్వయంభూమను ఎంతో ఆనందపడ్డాడు, ఎందుకంటే అని అనుకున్నాడు అరే ఇప్పుడు ఒక సంతానం కలిగారనుకో ఒక పుత్రుడు, ఆయన నేను తీసేసుకుంటే పాపం ఇప్పుడు రుచికి ఆకృతికి ఎవరు ఉండరు కదా అని. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సంతానం ఉంది, ఒక పుత్రి ఉంది వాళ్ళ దగ్గర, నాకు ఒక పుత్రుని ఇచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక సంతానం ఉందని ఆయన ఆనందపడ్డాడు అనమాట ఆ విధంగా. సో ఇప్పుడు రుచి ఏమి నిరాశ పడాల్సిన అంతగా అవసరం ఉండదని. సో దీని తర్వాత ఇక్కడ మనకి రాశారు తాత్పర్యంలో కూడా, రుచి అలాగే మాట ప్రకారం ఇచ్చేసారు ఇక్కడ స్వయంభూమనికి. దాని తర్వాత పుత్రి ఆయన దగ్గర ఉంది, ఆమె పేరు దక్షిణ. సో ఇప్పుడు యజ్ఞ గురించి ఇక్కడ కొంచెం చెప్తున్నారు మనకి. యజ్ఞ అనే శబ్దము యజుసాం పతిహి అనే దాని నుంచి వస్తుందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే భగవంతుడే అన్ని యజ్ఞాలకి కూడా అధిపతి అని. యజుసాం పతిహి, ఆయనే పతి, అన్ని యజ్ఞాలకి ఆయనే పతి, అన్ని రకాల యజ్ఞాలకు కూడా. సో యజుర్వేదలో చూడండి అన్ని యజ్తో స్టార్ట్ అవుతున్నాయి, యజ్ఞ యజుసాంపతి యజుర్వేదలో ఇక్కడ అన్ని రకరకాల యజ్ఞాలు ఎటువంటివి చేయాలి అనే అన్ని విషయాలు డీటెయిల్స్ అన్నీ కూడా వర్ణన యజుర్వేదలో ఉందన్నమాట. సో అందులో రాశారనమాట అన్ని యజ్ఞాలకు భోక్త భగవంతుడు విష్ణు, యజ్ఞ ఆయన పేరు ఒకటి యజ్ఞ. సో ఆ యజ్ఞ గురించి ఇక్కడ రాశారు. మనకు భగవద్గీతలు కూడా రాస్తాం కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో ఆ యజ్ఞ ఆ విష్ణువు కోసమే మనం అన్ని కూడా కర్మలు మనం అన్ని కార్యాలు చేయాలి, లేకపోతే మన కోసమే మన ఇంద్రియ తృప్తి కోసమే చేసుకుంటే మనము లోకోయం కర్మబంధన, ఈ లోకంలో కర్మ బంధనంలో ముడిపడి ఇక్కడే ఉండిపోతాం. సో అదనమాట ఇక్కడ మనకు వర్ణించారు ప్రభుపాదులు వారు. సో నెక్స్ట్ తాం కామయానం భగవాన్ ఉవాహ యజుశాంపతి తుష్టాయాం తోషమాపన్నో జనయత్ ద్వాదశాత్మజాన్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇదే యజ్ఞ తర్వాత దక్షిణ వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. వీళ్ళు ఎప్పుడూ శాశ్వతంగా వీళ్ళు భార్యాభర్తలు లక్ష్మీనారాయణ సీతారాం అలాగే. సో ఈ విధంగా భగవంతుడు కూడా ఈ విధంగా ఇటువంటి తన భార్యనే అంటే తన దక్షిణాన్ని ధర్మపుత్రినిగా పొంది ఆయన ఎంతో ఆనందంతో ఆమె నుంచి ఆమె గర్భం నుంచి 12 మంది సంతానాన్ని జన్మించారు, జన్మనిచ్చారు 12 మంది సంతానాన్ని. సో వీళ్ళిద్దరు శాశ్వతంగా భార్యభర్తలు. సో మనకి చారక్య పండితుడు చాణక్య శ్లోకాల్లో ఒక మంచి శ్లోకం చెప్తారు. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరు పట్ల సంతృప్తిగా ఉంటే అప్పుడు వాళ్ళింట్లో లక్ష్మి నివసిస్తుందంట. అంటే ఏం లేదు, భార్యాభర్తలు ఇద్దరు బాగా కలిసిమెలిసి ఉండి ఇద్దరు కూడా బాగా ఒకరినొకరు సంతృప్తి ఉంటే ఒకరితో పాటు, అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు గొడవపడకుండా ఉంటే బాగా కలిసిమెలిసి అప్పుడు అంత ఐశ్వర్యం, అంత మంచి సంతానము అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి అని చాణక్య పండితుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకనే ఇది ఒక మూల, ఇది ఒక ప్రిన్సిపల్. చూడండి, ఇది చాలా ప్రిన్సిపల్. మన వేదిక సంస్కృతిని అందరూ ఇప్పుడు అవహేళన చేస్తున్నారు పాశ్చాత్య దేశం వాళ్ళు. ఇంకా ఈరోజు రేపు పుట్టి పెరిగి స్కూల్లో కాలేజీల్లో పాశ్చాత్య సంస్కృతి నేర్చుకొని వెక్కిరిస్తున్నారు మన వేదిక సంస్కృతిని. కానీ ఈ వేదిక సంస్కృతి ఎంత సైంటిఫిక్ అంటే, ఇది మూఢనమ్మకాలతో కూడుకున్నది కాదనమాట, ఇది ఎంతో విజ్ఞానంతో కూడుకున్నది. ఇక్కడ మన వేదిక సంస్కృతి ప్రకారం ప్రభుపాలు రాస్తున్నారు ఈ విధంగా, ఒక స్త్రీకి చిన్నప్పటి నుంచి అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ. ఎందులో ఇస్తారు అంటే అన్ని సందర్భాల్లో ఎలా సంతుష్టంగా సంతృప్తితో బతకాలి అని. అలాగే చాలా శిక్షణలు ఉంటాయి, ఎలా పతివ్రత నారిగా బతకాలి, ఇంకా అలా చాలా శిక్షణలు చిన్నప్పటి నుంచి స్త్రీకి ఇస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం రాశారు ప్రభుపాల గారు ఒక్కొక్క అంశాన్ని గురించి. అలాగే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక భర్తగా ఉండడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఏమని, మరి నువ్వు ఒకవేళ వివాహం చేసుకుంటే వివాహమైనక స్త్రీకి నీ యొక్క భార్యకి సరైన ఆహారం, సరైన ఆభరణాలు, సరైన వస్త్రాలు ఇవన్నీ కావాల్సినవన్నీ స్త్రీకి మీరు నువ్వు అందించాలి, ఇది నీ బాధ్యత. సో ఈ విధంగా అనమాట, పురుషుడికి ట్రైనింగ్ ఇస్తారు, భర్తగా నువ్వు అయినప్పుడు నీ భార్యకు కావాల్సిన ఆహారం లేకపోతే ఆభరణాలు లేకపోతే వస్త్రాలు కావాల్సినవన్నీ సదుపాయాలు నువ్వు కలిగించాలి, ఇది నీ బాధ్యత. అలాగే స్త్రీకి ఏముంటే మీ భర్త ఏది ఇస్తే ఇంట్లో ఏముంటే అందులోంచి మీరు సర్దుకొని అంటే ఆనందంగా సంతృప్తితో బతకడానికి ప్రయత్నించాలి. సో ఈ రెండు ట్రైనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, భర్త కూడా తనకి ఎంత వీలైతే అండ్ శక్తి సామర్థ్యానుసారంగా ఎంత చేతనైతే అంత ఆయన తన భార్యకు పోషించడానికి సంతృప్తిపరచడానికి ఆయన ప్రయత్నిస్తాడు. సో భార్య కూడా ఇలా శిక్షణ పొందిన వాళ్ళు, భార్య కూడా ఎంత భర్త ఇస్తున్నా ఇచ్చినా అందించినా దాంట్లోనే ఆనందంగా సంతృప్తిగా ఉండగలుగుతుంది అనమాట. సో దీనికి కొంచెం శిక్షణ అవసరం అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా రివర్స్గా అనమాట, ఇప్పుడు రివర్స్ అన్నీ చూస్తే మీరు. సో చిన్నప్పటి నుంచి అంటే శిక్షణ అంటే ఏం వరు చెప్పే దొరికే తప్పుడు శిక్షణ, సీరియళ్ళు సినిమాలు లేకపోతే కాలేజీలో లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో ఏవో నేర్చుకుంటూ ఉంటారు కదా. సో సంస్కృతి లేని వ్యక్తుల నుంచి నేర్చుకునేవన్నీ. సో దాని తర్వాత ఇటువంటి నేర్చుకునే ఏంటంటే, ఇప్పుడు నాకు ఎటువంటి భర్త దొరుకుతాడు, నాకు ఏమేమి ఇస్తాడు, ముందు నుంచే పెళ్లి కాకముందు నుంచే ఎన్నో ఊహించుకుంటాడు అనమాట. నాకు ఇలాంటి భర్త కావాలి, ఇలాంటి నాకు ఇవన్నీ తెచ్చిపెట్టాలి, ఇవన్నీ చేసి పెట్టాలి. సో ఇలా ఎన్నో ఊహించేసుకొని ఆ ఊహలతో ఆశలతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇది విపరీతమైన ఆలోచన విధానం ఈరోజు ఉండేది యువతులకు. అలాగే పురుషులకు కూడా ముందు పురుషులని బాధ్యత మొత్తం పెంచి పోషించడం, ఇప్పుడు పురుషులకి ముందే ఎక్కడ నాకు జాబ్ చేసే మహిళ అంటే ఆల్రెడీ వర్కింగ్ వైఫ్ అంటే ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి. ఎందుకు ఉద్యోగం చేస్తే నా బాధ్యత సగం తీసేసుకుంటాను, నేను అంత ఎక్కువ బాధ్యతను పోసి మోయలేను. సో ముందు రివర్స్ ఆలోచన అంటే ముందు నుంచే అతను ఆ బాధ్యతను భరించడానికి సో సరైన ట్రైనింగ్ లేదు. హరే కృష్ణ, ఏదో కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో బేసికల్లీ ఇది సరైన శిక్షణ దొరికిందనుకో అప్రాణంగా జీవితాంతం పట్టుకొచ్చు అనమాట. ఇప్పుడు అందుకనే ఇటువంటి శిక్షణ లేని కారణంగానే ఎన్నో డివోర్సులు ఇంకా ఎన్నో రకాల సమస్యలు భక్తులు అయినా భక్తులు కాకపోయినా, బయట వాళ్ళైనా భక్తులైనాక కూడా. ఎందుకంటే సరిగ్గా ఇద్దరు కూడా ఇలా ఉంటే అప్పుడు మంచి సంతానం కూడా, ఇద్దరు సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ఇద్దరికి మంచి సంతానం కూడా లభిస్తుందంట. అటువంటి సంతానం మొత్తం ప్రపంచంలో శాంతిని వ్యాపింపజేస్తుందంట. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ కలియుగంలో ఇటువంటి భర్త ఇటు ఇక్కడ వర్ణించే విధంగా భర్త భార్య ఉండరు. అందుకారణంగా సంతానం కూడా సరైన సంతానం వాళ్ళకి దొరకదు. దాని కారణంగా మనశ్శాంతి అనేది ఇంకా ఈ ప్రపంచంలోనే శాంతి కూడా లేకుండా సమృద్ధి కూడా లేకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అని చెప్తున్నారు. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. సో అందుకనే మనము మన పిల్లలకి చిన్నప్పటి నుంచి పెద్ద కాలేజీలో పెద్ద స్కూల్లో మనం ఎంత కష్టపడి జాయిన్ చేయించి పెద్ద పెద్ద చదువులు చదివించడానికి ప్రయత్నిస్తామో దాంట్లో సగంకి సగం అయినా సరే మీరు కష్టపడి వాళ్ళకు కొంచెం మంచి వైదిక సంస్కృతి నేర్పించడానికి ప్రయత్నించండి. అది జీవితాంతం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు చదువుకున్నా కూడా జాబ్ దొరక్క ఇంట్లో కూర్చోమన్నారు చాలామంది, లేకపోతే జాబుల పేరుతో ఎన్నో తప్పులు చేస్తున్నారు డబ్బు సంపాదించడానికి అంత చదువులు చదివి కూడా. సో అందుకనే సో మీరు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. సో దాంట్లో సగం కన్నా కష్టపడి కొంచెమన్నా మంచి సంస్కృతి నేర్పించడానికి సమయాన్ని డబ్బుని మీరు కేటాయించండి. కావాల్సిన శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరే ఇవ్వండి నేర్చుకొని. సో అది ఇది చాలా అత్యవసరమైనది అన్నమాట. ఎమర్జెన్సీ ఇది. ఇప్పుడున్న సమాజంకి ఇది ఎమర్జెన్సీ. గోపాల్ ద్వారా రాశారు, అందుకనే శాంతి లేదు సమాజంలో, సమృద్ధి లేదు సమాజంలో. తోష ప్రతోష సంతోషో భద్ర శాంతిర్ ఇదస్పతి ఇద్మః కవిర్ విభు స్వహ్నః సుదేవో రోచనోషత్. ఇప్పుడు 12 పేర్లు కూడా మీకు చాలా ఇది చాలా మంచి విషయాలు అన్నమాట. ఇక్కడ మనకి చెప్తారు, నేను వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చారు. తోష ప్రతోష సంతోష భద్ర శాంతి ఇదస్పతి ఇద్మ కవి విభు స్వాహ్న సుదేవ రోచన. చూడండి ఇక్కడ వీళ్ళందరినీ కలిపి కూడా తూషితాస్ అంటారు అన్నమాట. వీళ్ళు 12 మంది దేవతలు, వీళ్ళందరూ కూడా వీళ్ళని కలిపి తూషితాస్ అంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా యా నెక్స్ట్ ఇచ్చారు, వాళ్ళ గురించి చూద్దామంట. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు ఇచ్చారు. తుషితానామతే దేవ ఆసన్ స్వయం భువాంతరే మరీచి మిశ్ర ఋషయో యజ్ఞాసుర గణేశ్వర. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా స్వయంభూమను సమయంలో ఈ సంతానం అంటే వీళ్ళందరు పుత్రులందరూ కూడా దేవతలుగా మారారు. వీళ్ళందరి పేర్లు వచ్చేసి తుషితస్, మరీచి ఇప్పుడు పుట్టిన యజ్ఞం వచ్చేసి ఆయన దేవరాజ్ ఇంద్రుడిగా ఆయన పదవిని స్వీకరించారు. సో అంటే ఈ యొక్క సమయంలో ఇంద్రుడి పదవిని ఇక్కడ యజ్ఞ భగవంతుడి యొక్క అవతారమే స్వీకరించారనమాట. సో ఈ విషయం మనం ముందు కూడా చర్చించుకున్నాము. కొన్ని కొన్ని సమయాల్లో భగవంతుడు కూడా యజ్ఞ పదవిని తీసుకుంటారు, ఒకసారి బ్రహ్మ పదవిని కూడా తీసుకుంటారు అలా. సో ఇక్కడ స్వయంభూ కాల సమయంలో ఆయన జీవితకాలంలో 6 రకాల ఇంకా ఈ దేవతల నుంచి తూషితస్ మరీచి వంటి ఋషుల నుంచి ఇంకా యజ్ఞ ఇంకా ఆయన ఒక వంశం ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మంచి మంచి సంతానాన్ని ఉత్పన్నం చేశారు. మంచి మంచి సంతానం వంశం అనేది వృద్ధి చెందింది. తద్వారా మొత్తం విశ్వం అంతా కూడా సంతానం అంటే ప్రజలంతా పెరిగిపోయారు అన్నమాట. ఎవరన్నా ప్రశ్న అడిగారు ప్రజాపతి ఇంకా మను అని. సారీ నేను జస్ట్ చూశాను, కనిపించట్లేదు నాకు, మళ్ళీ లైవ్ చాట్ ఇంకో చూపించట్లేదు. ఎనీవేస్ సో ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ప్రజాపతి అండ్ మనువు. ఓకే, పండరి పంతులు ప్రభు అడిగారు. ద్విజబంధు బ్రహ్మబంధు సేమా ప్రభుజీ ఇంకొకరు అడుగుతున్నారు, రాజేంద్ర బాబు. ఓకే హా ఓకే, మీరు సేమ్ అనుకోవచ్చండి, ద్విజబంధు బ్రహ్మబంధు ఫైన్ అండ్ నెక్స్ట్ పెంచాలి. ఎందుకంటే స్వయంభూ అను ప్రథమ్ ఫస్ట్ అనమాట. సో ఇప్పుడు సృష్టి జరిగిన తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓ కరెక్ట్, నెట్ సడన్గా లో అయిపోయింది. హ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మేబీ ఇప్పుడు బెటర్ అనుకుంటాను వాయిస్, కొంచెం వీడియో తక్కువ ఉండవచ్చు, నెట్ కొద్దిగా వీక్ ఉంది సిగ్నల్. సో బేసికలీ ఎవరు ఆరు రకాల వ్యక్తులు ఇక్కడ మొత్తం ఉండేదంటే, ఒకరు వచ్చేసి మను, ఆయన ఒక ప్రజాపతి. ప్రజాపతి మను అడిగారు కదా, మను కూడా సంతానాన్ని ఉత్పన్నం చేసి ప్రజల్ని చేస్తారు, కానీ ఆయన ఒక్కడే చేరడ పని, ఇంకా చాలా మంది కూడా చేస్తారు, వాళ్ళందరినీ కూడా ప్రజాపతులు అంటారు. కానీ మను ఏంటంటే వీళ్ళ మనిషి మ్యాన్ కైండ్కి ఆయన ఫాదర్, అంటే మొత్తం మనిషి జాతికి ఆయనే మన పిత, మనందరికీ ఆయన నుంచే మనిషి జాతి అనేది ఉత్పన్నమైంది అనుకోండి. సో దీని తర్వాత మనుపుత్రులు అంటే ఉత్తానపాద ప్రియవ్రత, వీళ్ళిద్దరి నుంచి కూడా ఇంకా చాలా సంతానం వంశాలు ఉత్పన్నమవుతాయి. ఇంకా దేవతలు ఇప్పుడు తుషితస్, వీళ్ళందరి నుంచి కూడా ఎంతో సంతానం ఉత్పన్నమవుతుంది. యజ్ఞ అవునండి దీక్షిత్, అవునండి. సో అన్ని అవతారాలు కూడా కృష్ణుడే. సో మనము ఆల్రెడీ ఫస్ట్ క్యాంటో సెకండ్ క్యాంటోలో చర్చించుకున్నాము. సో కృష్ణుడి నుంచి రకరకాల అవతారాలు వస్తాయి, బలరాముడు, సంకర్షణ, చతుర్వ్యూహ, తర్వాత విష్ణువు, ఆ విష్ణువు నుంచి చాలా అవతారాలు వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సురేశ్వర. సురేశ్వర వచ్చేసి ఇంద్రుడు, అవునా, సురులకీశ్వరుడు. సురేశ్వర అంటే ఇంద్రుడు అనమాట, దేవరాజు అంటారు లేకపోతే సురేశ్వర అంటారు. సో ఆయన ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడిగా ఇక్కడ యజ్ఞనే ఆ యొక్క పదవిని స్వీకరించారు. ఇంకా ఋషులు మరీచి, ఇంకా మిగతా అందరు ఋషుల నుంచి కూడా సంతానం ఉత్పన్నం అవుతుంది. ఇంకొకటి అంశావతారాలు, ఇక్కడ మన్వంతర ఇన్కార్నేషన్, ప్రతి మన్వంతరంలో భగవంతుడు ఒక మన్వంతర అవతారం తీసుకుంటారు, ఇక్కడ యజ్ఞ రూపంలో వచ్చారు. సో యజ్ఞగా, సో ఈ విధంగా ఆరు రకాల వ్యక్తులు అంటే ప్రతి మన్వంతరంలో వస్తారు భగవంతుడు. ఈ ఆరు రకాల రూపాల్లో వచ్చి అంటే భగవంతుడి నుంచే వస్తారు అది. ఈ విషయాన్ని ఇంకా మళ్ళీ 12వ స్కందంలో వస్తుంది, అప్పుడు చూద్దామంట. సో వీళ్ళు ఈ ఆరు మంది వ్యక్తులు వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు అనమాట ప్రతి మన్వంతరం. మొత్తం ఒక బ్రహ్మదేవుడి ఒక రోజులో 14 మనువులు ఉంటారు కదా, సో అప్పుడు వీళ్ళందరూ చేంజ్ అవుతారనమాట. ఈ సెట్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మను ఉన్నాడు కదా, నెక్స్ట్ ఈ మను తర్వాత నెక్స్ట్ ఎవరు వేరే వాళ్ళు మను అవుతారు నెక్స్ట్ కాలానికి. సో ఒక మను కాలం వచ్చేసి 71 to 72 దివ్యయుగాస్ ఉంటుంది. ఒక దివ్యయుగ అంటే సత్య త్రేత ద్వాపర కలి, నాలుగు యుగాలని కలిపి ఒక దివ్యయుగ అంటాము. ఇవన్నీ మనం చాలా ముందు చర్చించుకున్నాము, సో నేను అందుకే డీటెయిల్గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనుపుత్రాసు, దేవతల సెట్ కూడా చేంజ్ అవుతుంది. మళ్ళీ సురేశ్వర, ఇప్పుడు ఇంద్రుడిగా ఇప్పుడు యజ్ఞ ఉన్నాడు, నెక్స్ట్ మను కాలంలో నెక్స్ట్ మను ఉన్నప్పుడు అప్పుడు వేరే అతను ఉంటాడు ఇంద్రుడిగా. ఇప్పుడు వేరే అతను ఉన్నాడు ఇంద్రుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఋషిస్ వచ్చేసి మరీచి, వీళ్ళందరూ కూడా సప్తఋషులు కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ప్రతి మనువు చేంజ్ అయినప్పుడు సప్తఋషులు, ఇంద్రుడు, దేవతలు, ఇంకా మనుపుత్రులు, ఇంకా అంశావతారాలు ఇవన్నీ చేంజ్ అవుతాయన్నమాట. ఆరు చేంజ్ అవుతాయి, కొత్త నెక్స్ట్ సెట్ ఇంకో సెట్ వస్తారు. ఓకే, వాళ్ళ నుంచి ఇంకా సంతానము, వాళ్ళ పాలన ఇదంతా కూడా చేస్తుంటారు విశ్వాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7వ శ్లోకము చూద్దామంట. ఈరోజు కొంచెం లాంగ్ అవుతుంది క్లాస్. నేనేంటంటే మనము ఈ టైం పెట్టుకున్నాను, నాకు ఈ టైం చాలా బెటర్ అనిపించింది, నాకు కుదురుతుంది, నాకు ప్రతిరోజు ఇది వీలవుతుంది 11 o'clock చాలా మటుకి. సో అందుకనే మ్యాక్సిమం టైమ్స్ నేను తీసుకోగలను టైంలో. ఇంకొకటి ఏంటంటే అది హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేసేయాలి ఎలాగైనా అనే ఇది కూడా ఉండదు, మనకు ప్రెషర్ కూడా ఉండదు నాకు, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ టైం ఎంగేజ్మెంట్ ఉండదు వెంటనే. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో నాకు తెలుసు కొంతమందికి అది వీలు కాకపోవచ్చు ఈ సమయం అని, కానీ అయినా నేను చూస్తున్నాను ఈరోజు 36-37 మంది వస్తున్నారు. అంటే మనకి మామూలుగా మార్నింగ్ 8:30 కూడా సుమారుగా ఇదే నెంబర్ వస్తారు. సో నేను చూశాను ఈవినింగ్ కూడా ఈ టైం వస్తున్నారు. మామూలు ఏ టైంలో అయినా మనకి అంటే ఒకరికి కుదురుతుంది ఇంకొకరికి కుదరదు. సో మిగతా వాళ్ళకి మనం తర్వాత ఆన్లైన్లో చూసుకోవచ్చు, మనకి వాట్సాప్ గ్రూప్లో ఎలాగో అన్ని లింక్స్ నేను షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ మీరందరూ ఆన్లైన్లో వచ్చినందుకు. నేను చెప్పడం మర్చిపోయాను ముందు, అసలు నోటిఫికేషన్ పెట్టాల్సింది వాట్సాప్ గ్రూప్లో ఇలా టైమ్స్ చేంజ్ చేసి ఈ టైం పెడుతున్నాను అని, కానీ ఇంకా నాకు అది చూసుకోలేదు. అయినా నైస్, థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. సో నెక్స్ట్ కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనము 8వ శ్లోకం చూసుకున్నాం కదా ఇప్పుడు. సో ఇవే ఇక్కడ ఆరు రకాల జీవరాశులు ఉత్పన్నమవుతారు, వీళ్ళ ఆరు భగవంతుడు ఒక అవతారాల నుంచి. మనువులు, దేవలు, అంటే దేవతలు, మనుపుత్రులు, అంశావతారులు, సురేశ్వర, ఇంకా ఋషులు.
ఓకే.
ప్రియవ్రతోత్న పాదౌ మనుపుత్రౌ మహౌజసౌ తత్పుత్ర పౌత్ర నపుత్రిణాం అనువృత్తం తదంతరం. స్వయంభూ మనుకి ఇంకా ఇద్దరు పుత్రులు అని చెప్పాను కదా, చెప్పుకున్నాం కదా. ఒకటి ప్రియవ్రతుత్న పాదవు, అంటే ప్రియవ్రతుడు, ఇంకా ఉత్న పాదవు. వీరిద్దరు కూడా ఎంతో శక్తిశాలి రాజులు. ఇంకా వారి యొక్క సంతానం, వారి నుంచి ఇంకా వచ్చిన సంతానం, అంటే వాళ్ళు వారి యొక్క పుత్రులు, పౌత్రులు అంటే కొడుకులు, మనవళ్ళు అన్నట్టు అన్నమాట. వీళ్ళందరూ కూడా మొత్తం విశ్వవ్యాప్తంలో ముల్లోకాల్లో వ్యాపించిపోయారంట.
దేవహూతిం అదాతాత కర్దమాయాత్మజాం మనుహు తత్సంబంధి శృతప్రాయం భవతాగదతో మమ.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో స్వయంభూ మను దాని తర్వాత తన యొక్క కూతురైన దేవహూతిని కర్దమమునికి ఇచ్చి వివాహం చేశారు. ఈ విషయాన్ని నీకు ఆల్రెడీ ముందే చెప్పేశాను కదా. ఇప్పుడు దీని గురించి ముందు ఆల్రెడీ నేను నీకు వాళ్ళిద్దరి వివాహం, వాళ్ళ చరిత్ర అంతా చెప్పేశాను, సంపూర్ణంగానే చెప్పేశాను. కానీ ఇంకా వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంకొక పుత్రి కూడా ఉంది.
దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుహు ప్రాయచ్చద్యత్కృత సర్గస్ త్రిలోక్యాం వితతో మహాన్.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వయంభూమను తన యొక్క పుత్రి ప్రసూతిని బ్రహ్మ యొక్క పుత్రుడు దక్ష, దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన కూడా ఒక ప్రజాపతి. సో చెప్పుకున్నాం కదా, చాలామంది ఇలా ప్రజాపతులు ఉంటారు. స్టార్టింగ్లో అందరినీ ప్రజాపతుల్ని సృష్టించారు, ఎందుకంటే ప్రజలు చాలామంది సంతానాన్ని ఉత్పన్నం చేయాలి కదా. విశ్వం అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు, చాలామంది రెడీగా వెయిట్ చేస్తున్నారు మాకు శరీరాలు కావాలని. సో అందుకని, సో ఈ విధంగా ఈ దక్ష యొక్క సంతానం నుంచి, వాళ్ళ యొక్క వంశం నుంచి కూడా ఎంతోమంది విశ్వం అంతా కూడా వ్యాపించిపోయారు. సో ఇక్కడ వరకు మనం చూసుకుంటున్నాము. దీని తర్వాత మనము చూసేది ఏంటంటే, ఇప్పుడు దేవహూతి కర్దమ నుంచి, దేవహూతి కర్దమ నుంచి ఇప్పుడు 9 మంది పుత్రులు, ఇంకా ఒక పుత్రుడు కపిలముని. కపిలముని గురించి మొత్తం చర్చించేసుకున్నాము, కానీ 9 మంది పుత్రులు వివాహం జరిగిందని చర్చించుకున్నాం, కానీ దాని తర్వాత వాళ్ళ సంతానం వాటి గురించి చెప్పుకోలేదు. అందుకనే అవి వివరించేస్తారు నెక్స్ట్, అది రేపటి నుంచి చూద్దామంట. దాని తర్వాత ప్రసూతి ఇంకా దక్ష ప్రజాపతి గురించి చెప్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి దక్ష ప్రజాపతి స్టోరీ ఇంకా కొన్ని అధ్యాయాలు నడుస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఈ 4వ స్కందంలో ఇప్పుడు ఎక్కువగా మీకు సృష్టి, చాలామందికి సృష్టి అనేది, సృష్టి కార్యము చాలా బోరింగ్గా అనిపిస్తుంది. విశ్వరూపము, విరాట్ రూపము, ఈ సృష్టి లీల. సో ఇప్పుడు చాలా మటుకు సృష్టి లీల అనేది అయిపోయింది. కొంచెం స్థానం ఉంది, అది 5th క్యాంటోలో ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ 4th క్యాంటోలో మీకు చాలా వెరైటీ స్టోరీస్, చాలా విషయాలు, సిద్ధాంతాలు ఇంకా ఎన్నో నేర్చుకోవడానికి ఉంటుంది. సో మళ్ళీ రేపు మనము 11 గంటలకి కలుద్దామంట. నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు కదా, దేవహూతి కర్దమమునికి ఇద్దరు పుట్టిన కూతుర్లు, 9 మంది కూతుర్లకి వివాహం జరుగుతుంది, వాళ్ళకి జరిగిన సంతానం. అందులో కూడా భగవంతుడు యొక్క అవతారం మళ్ళీ వస్తారు, అది మనం చూద్దామంట. సో రేపటి నుంచి చూద్దాము. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేత గౌరభక్త వృందికి జయ్. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.